మా గురువు గారి పాదాలు ఎలా ఉంటాయో తెలుసా? మా గురువుగారి ఎడమ పాదానికి ఉన్నటువంటి పిక్క కింద కందిగింజంత పుట్టుమచ్చుంటుందండి అని మీరు చెప్పగలిగితే మీ గురువు పాదములను పాదుకలను తల మీద పెట్టుకున్నవారని గుర్తు. అందుకే గురుపాదుకలకు పూజ, గురుపాదుకలకు పూజ. గురువు ఏం చేస్తారు పాదుకల్ని? రమణ మహర్షి చెప్తారు, తొక్కుతారు. గురువు తొక్కితే ఏమవుతుంది? అణుగుతుంది. అందుకే గురుపాదుకలు తెచ్చి పూజలో పెడతారు. ఎందుకు పెట్టుకుంటారు? గురుపాదుకలు ఇంట్లో పూజలో ఉండగా నీ బుర్రలో అక్కర్లేని ఆలోచనలు ఉన్నీ ఉంటే నువ్వు మహాపాతకమును ఆచరించిన వాడవు. ఆ పాదుకలు తల మీద పెట్టి తెచ్చుకున్నావు, ప్రతిరోజు ఆ పాదుకలకి పూజ చేస్తున్నావు, శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నావు. గురు పాదుకలను తలన ధరించడం, గురుపాదములను తలన ధరించడం. గురు పాదం తలకి తగిలితే వంగిపోవలసింది అహంకారం, అమకారం. వంగిపోవలసింది నీలో ఉండేటటువంటి స్వార్థ ప్రకోపం. అవి వంగకుండా నువ్వు ఎన్నాళ్ళు అక్కడ నమస్కారం చేస్తే దాని చేత నువ్వు ప్రతి దినం గురుపాదుకలను అవమానిస్తున్నట్టే. ఇకొక ఉదాహరణ చెప్తాను. ఒక మహానుభావుడికి సముద్రం దాటి అమెరికా లండన్ వెళ్ళేటటువంటి అవకాశం వచ్చింది. గురువుగారిని వచ్చి అడిగారు, సముద్రం దాటకరా అయ్యా అన్నారు పరమాచార్యుల వారు. గురువు మీద నమ్మకం, నేను దాటను అని విడిచిపెట్టేశారు. వెళ్ళలేదు, ఫారిన్ ఛాన్స్ తీసుకోలేదు ఆయన. ఒక్కొక్కరికి గురువుల మీద ఉండేటటువంటి విశ్వాసం అంటే అలా ఉంటుంది. రమణులు చెప్తారు, గురుపాదుకలంటే ఏవి, గురు పాదుకల యొక్క గొప్పతనం ఏమి. ఒకసారి రమణులు చెప్తారు, అందుచేత ఎంత అందమైన మాట చెప్పాడో చూడండి లక్ష్మణుడు, అన్నయ్య నాకు కేయూరాలు తెలియవు, అన్నయ్య నాకు కుండలాలు తెలియవు, నాకు తెలుసున్నవి కేవలము ఉదినగారి యొక్క నూపురములు మాత్రం తెలుసు. అంటే అంతగా అమ్మ యొక్క పాదములు పట్టి అర్చన చేసిన మహాభక్తుడు లక్ష్మణుడు. ఆనాడు వశిష్ఠుడు పేరు పెట్టాడు, ఈయన లక్ష్మణుడు, ఈయన లక్ష్మి కలిగిన వాడు అన్నాడు. ఏమిటా లక్ష్మి? నిరంతర భగవత్ కైంకర్యము ఆయన లక్ష్మి. అందుకే సీతమ్మ తల్లిని అంతగా ఉపాసన చేసిన మహానుభావుడు లక్ష్మణుడు, నిరూపించాడు. అందుచేత ఈ మాట చెప్పారట. చెప్పిన తరువాత రామచంద్రమూర్తికి విశేషమైనటువంటి దుఃఖం వచ్చి బాధపడుతుంటే ఆ బాధని చూసినటువంటి వాడై సుగ్రీవుడు అంటాడు, అయ్యయ్యో అలా ఎడవకయ్యా, ఎడవకూడదు, నీలా నేను కూడా కష్టపడుతున్నాను, ఒక్కసారి ఆలోచించు. కానీ నేను నీలా ఏడుస్తున్నానా? నీలాగే నాకు భార్య అపహరింపబడింది, కానీ నీకు చెప్పగలిగినటువంటి సమర్థత ఉన్నవాడను కాను. కానీ ఒక్కసారి నీకు జ్ఞాపకం చేద్దామని స్నేహలక్షణంతో చెప్పాను, నీ యొక్క దుఃఖాన్ని ఉపశమింప చేసుకో, నాయందున్న స్నేహాన్ని జ్ఞాపకం చేసుకో అన్నారు. వెంటనే స్వస్థతని పొందారు. ఉత్తమమైనటువంటి మిత్రుడు ఎటువంటి మాట చెప్పాలో అటువంటి మాట చెప్పావయ్యా సుగ్రీవా, అందుకే నేను ఇవాళ ఇటువంటి స్థితిని పొందాను. కానీ నాకొక్క విషయం చెప్పు, ఈ రాక్షసుడు ఎక్కడుంటాడు? బ్రూహి సుగ్రీవకం దేశం హియంతీ లక్షితాత్వయ రాక్షసారౌద్ర రూపేణ మమ ప్రాణై ప్రియ ప్రియా ప్రియా క్వమావసతి తద్రక్ష్యో మహద్వ్యసనదం మమ ఇన్నిమిత్తమహం సర్వాన్ నాశయిష్యామి రాక్షసాన్. ఆ రాక్షసుడు ఎక్కడుంటాడో నాకు చెప్పు, వెంటనే వెళ్ళి ఆ రాక్షస సంహారం చేస్తాను. ఆ రాక్షసుడు ఎక్కడుంటాడు, సీతమ్మ తల్లిని అపహరించిన వాడు అని అడిగారు. ఇక్కడే మీరు ఒక విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. సుగ్రీవుడు అన్నాడు, నజానీ నిలయం తస్య సర్వధా పాపరక్షస సామర్థ్యం విక్రమం వాపి దౌష్కులేయస్య వాకులం సత్యం తే ప్రతిజానామి త్యజ శోకమరిందమ కరిష్యామి తథా యత్నం యదా ప్రాప్యసి మైథిలీం. ఇది చిత్రమైనటువంటి మాట. నేను సత్యం చెప్తున్నానయ్యా, నా మాట నమ్ము, నీ భార్యని తీసుకొచ్చే పూచి నాది, కానీ నీ భార్యని అపహరించినటువంటి రాక్షసుడి పేరు నాకు తెలియదు, వాడెవరో నాకు తెలియదు, వాడి కులం నాకు తెలియదు, వాడెక్కడుంటాడో నాకు తెలియదు, వాడి గురించి నాకు ఏ వివరాలు తెలియవు అన్నాడు. ఇది పచ్చ అబద్ధం. ఎందుకు అబద్ధం? నేను ఇందాకనే మీతో ఒక మాట చెప్పాను, వాలి రావణాసురుడితో అగ్నిసాక్షిగా స్నేహబంధం చేసుకోవడం సుగ్రీవుడికి తెలుసు. రావణుడి యొక్క జీవితం అంతా వాలికి తెలుసు, సుగ్రీవుడికి తెలుసు. సుగ్రీవుడు తీసుకెళ్తున్నవాడు రావణాసురుడిని గుర్తుపట్టాడు. గుర్తుపట్టి రావణుడు ఎక్కడుంటాడో, ఎక్కడ పరిపాలిస్తాడో, ఏం చేస్తూ ఉంటాడో, ఎటువంటి బుద్ధున్నవాడో, ఆయన యొక్క చరిత్ర ఏమిటో అన్నీ సుగ్రీవుడికి తెలుసు. తెలిసి సుగ్రీవుడు చెప్పలేదు. మరి అప్పుడే కదా, కిందటి సర్గలోనే కదా అగ్నిసాక్షిగా వివాహం, అగ్నిసాక్షిగా స్నేహం చేసి నీ కష్టం నా కష్టం, నీ సుఖం నా సుఖం అని రాముడు అన్నాడే, మరి ఇది నమ్మక ద్రోహం కాదా? ఇది మిత్రద్రోహం కాదా, ఈ మాట చెప్పడం అబద్ధం కాదా, ఇక్కడే కొంచెం జాగ్రత్తగా గమనించవలసిన అవసరం ఉంది. రామాయణంలో ఒక రహస్యం ఒకటి ఉంది. ఏమిటా రహస్యం అంటే, సీతాపహరణ ఘట్టాన్ని యథాతథంగా తెలుసున్నవారు ఎవరున్నారో వారి ఎవ్వరి చేత ఈశ్వరుడు చెప్పించలేదు రాముడికి. మొట్టమొదట తెలిసినవాడు జటాయుడు. రాముడు తిరిగొచ్చి ఆ గోదావరంతా వెతికి పర్ణశాలంతా వెతికేంత వరకు జటాయుడికి ప్రాణం ఉంచాడు. రాముడు దగ్గరికొచ్చి పలకరించేంత వరకు ప్రాణం ఉంచాడు. జటాయువు సీతమ్మని అపకారం చెయ్యలేదని తెలుసుకునేంత వరకు ప్రాణం ఉంచాడు. విందముహూర్తంలో రావణుడు అపహరించాడని చెప్పి చెప్పకుండా చెప్పేంత వరకు ప్రాణం ఉంచాడు. అంతక మించి చెప్పకుండా ఈశ్వరుడు ఆ ప్రాణములను తీసేశాడు. రెండు, కబంధుడు రాక్షసుడు దొరికినప్పుడు ఈ శరీరంతో ఉంటే చెప్పలేను, నన్ను కాలిస్తే చెప్తానన్నాడు. కాల్చబడిన తరువాత తన స్వస్వరూపాన్ని పొందాడు ధనువుగా. ధనువుగా స్వస్వరూపాన్ని పొందిన తర్వాత సుగ్రీవుడి గురించి చెప్పాడు, రావణుడు గురించి చెప్పలేదు. రావణుడు భలానా చోటుంటాడు, నీ భార్యను అపహరించిన వాడు వాడని దివ్య దృష్టితో సుగ్రీవుడి గురించి చెప్పినవాడు రావణుడి గురించి ఎందుకు చెప్పలేడు? చెప్పనివ్వకుండా చేసిన వాడు పరమేశ్వరుడే. మూడు, ఇక్కడ సుగ్రీవుడికి తెలుసు, సుగ్రీవుడితో చెప్పకుండా చేసిన వాడు పరమేశ్వరుడు. ఎందుచేత చెప్పనివ్వలేదు? ఒక్కటే కారణం. మీకు నేను మొట్టమొదటి నుంచి విజ్ఞాపన చేస్తున్నాను, రాముడు నరుడిగా ఉన్నాడు. రాముడు శ్రీ మహావిష్ణువుగా ఉంటే వెంటనే సుదర్శన చక్ర ప్రయోగం చేసి రావణాసురుడి తలకాయలు గిల్లేగలడు. నరుడిగా ఉన్నాడు. నరుడిగా ఉన్నవాడు ఇప్పుడు కనిపెట్టవలసింది రావణాసురుడి జాడ కనిపెట్టాలి. రావణుడు బలానా చోటు ఉన్నాడు అంటే రాముడు వెళ్ళిపోతాడు. మీకు యుద్ధకాండకు వచ్చాక తెలుస్తుంది, వెళ్ళడం అంత తేలిక కాదు, సముద్రాన్ని దాటాలి నరుడిగా. అక్కడ కొన్ని కోట్ల మంది రాక్షసులు ఉన్నారు, ఇంద్రజిత్ సామాన్యుడు కాడు. వానర బలం యొక్క అవసరం ఉంది బ్రహ్మాండాన్నంతటినీ గాలించడానికి. అందుకని వానరములన్నీ సుగ్రీవుడి చెప్పు చేతల్లోకి వస్తే తప్ప అన్వేషణం జరగదు. అన్వేషణం జరిగితే తప్ప, వానరులన్నీ సుగ్రీవుడి చేతిలో ఉంటే తప్ప రాముడి వెంట అనుగమించం. వాలి చెప్పు చేతల్లో ఉండగా వాలితో స్నేహం చేసుకోకూడదా? తమ్ముడి భార్యని అపహరించి తెచ్చినటువంటి వాలితో రాముడు స్నేహం చేయడు. అందుకని వాలి మరణించాలి, సుగ్రీవుడు రాజు అవ్వాలి. అయిన తరువాత కాలం కలిసి రావాలి, వానరుల యొక్క బలం సుగ్రీవుడు చెప్తే వినాలి, అప్పుడే లంకకి వెళ్ళాలి. అప్పటి వరకు రాముడికి ఈ మాట తెలియకూడదు. తెలియకూడదు కనుక ఎప్పుడెప్పుడు ఎవరు చెప్పబోయినా ఈశ్వర ప్రచోదనం ఏదో తెలియదు ఆనాడు కైకమ్మతో పలికించినట్టు రావణ వృత్తాంతాన్ని అప్పటి వరకు చెప్పనివ్వలేదు. ఆ తర్వాత చెప్తాడు, నాకు తార ద్వారా తెలిసింది అని సుగ్రీవుడు వచ్చి బయటికి వచ్చి చెప్తాడు. ఇక్కడే కిష్కింధకాండలో ఎదరొస్తుంది, అప్పుడు మీరు ఇందురు గారి. ఇదొక గొప్ప సన్నివేశం. అందుచేత సుగ్రీవుడు ఆనాడన్నాడు, నాకు తెలియదయా రావణుడి గురించి అన్నాడు. అని దుఃఖిస్తున్న రాముడితో అన్నాడు, నువ్వు నీ భార్య గురించి బెంగపెట్టుకోకు, హితం వయస్య భావేన భృమినోపదిశామితే వయస్యతాం పూజయన్మేన పూజయన్మే నత్వం శోచితుమర్హసి. నువ్వు బెంగ పెట్టుకోకయా, తప్పకుండా నీ భార్యని వెతికి నేను తీసుకొస్తాను, ముందు నా కార్యం నువ్వు నిర్వహించు, వాలి సంహారానికి ప్రయత్నం చెయ్యి అన్నాడు. అంటే రాముడు అన్నాడు, ఆ వాలి ఎక్కడుంటాడో నాకు చెప్పు, వెంటనే సంహరిస్తాను. అనృతం నొత్తపూర్వం మే నచ వచ్చే కదాచన ఏతత్తే ప్రతిజానామి సత్యేనైవచ్యతే శపే. ఇంతకు ముందు నేను ఎన్నడూ అసత్యం పలకలేదు, ఇక ముందు కూడా నేను అసత్యం పలకను. వాలి ఎక్కడున్నాడో నాకు చెప్పు, నీకు మాట ఇచ్చాను వాలిని సంహరిస్తానని. వాలిని సంహరించి నీకు తప్పకుండా నీ మాట నిలబెడతానన్నాడు. అంటే సుగ్రీవుడు అన్నాడు, ఇంత మాట అన్నావయ్యా, ఇంకేం కావాలి? సర్వదాహమనుగ్రాహ్యో దేవతానామ సంశయ ఉపపన్న గుణోపేత సఖాయస్య భవన్మమ. నీలాంటి స్నేహితుడు దొరికితే స్వర్గలోకం లభిస్తుందయ్యా నాకు, వానరరాజ్యం దొరకడం పెద్ద గొప్ప విషయమా అన్నాడు. నిజమే, సరైన స్నేహితుడు దొరికితే ఆ స్నేహితుడితో కలిసి ప్రయాణం చేసినటువంటి వాడు కూడా ఉత్తమమైనటువంటి స్థితినే పొందుతాడు అని రాముడి గురించి చెప్తూ ఆయన అంటాడు, మహానుభావ, ఆ వాలిన అన్నగారు నన్ను రాజ్యంలోంచి తరివేశాడు, తరివేస్తే ఇదిగో ఇలా ఈ కొండ మీదకు వచ్చి పడి ఏడుస్తున్నాను. అంటే రాముడు అన్నాడు, అసలు ఏం జరిగింది నాకు చెప్పవయ్యా, చెబితే తప్ప నాకు తెలియదు కదా, ఎందుకు నువ్వు ఈ కొండ మీద బ్రతకవలసినటువంటి అవసరం ఏర్పడింది, దాన్ని నాకు చెప్పవలసింది అన్నాడు. అంటే ఆయన అన్నాడు, తప్పకుండా చెప్తాను రామా విను అని ముందు సంగ్రహంగా చెప్పాడు. ఆ తర్వాత రాముడు ఒక మాట అన్నాడు, ఆ మాట అనడం చేత సుగ్రీవుడు వివరంగా చెప్పవలసి వచ్చింది. ఏ మాట రాముడు అన్నాడో చూడండి, రాముడు మాట మాట్లాడితే ఒక్కొక్క మాట ఎంత అందంగా ఉంటుందో. సుఖం హి కారణం శ్రుత్వ వైరస్య తవ వానర అనంతర్యం విధాస్యామి సంప్రదార్య బలాబలం. అసలు నీకు నీ అన్నయ్య అయినటువంటి వాలికి ఎందుకు శత్రుత్వం ఏర్పడింది, నువ్వు నాకు ఆ విషయం చెప్పు, చెబితే నేను బలాబలాల్ని అంచనా వేస్తాను, వేసి దాన్ని బట్టి వెంటనే మనం వెళ్ళచ్చు. ఆలోచన అన్నది ఒకటి ఉండాలిగా, వెళ్ళేవాడికి ఆవేశం ఒక్కటే కూడదు కదా. అందుకని అసలు మీ ఇద్దరికీ ఎందుకు వైరం వచ్చిందో నాకు పూర్ణంగా తెలియచెయ్యి అన్నాడు. అంటే అప్పుడు చెప్పడం మొదలుపెట్టాడు సుగ్రీవుడు. వాలీనామ మమ భ్రాత జ్యేష్ఠ శత్రు నిషూదన పితుర్ బహుమతో నిత్యం మమాపిచ తథాపుర పితుర్యుపరతేస్మాకం జ్యేష్ఠోజమితి మంత్రిభి కపీనామీశ్వరో రాజ్యే కృత పరమసమ్మత రాజ్యం ప్రశాపతస్తస్య పితృపైతామహం మహత్ అహం సర్వేషు కాలేషు ప్రణత ప్రేష్యవస్థిత మాయావీ నామ తేజస్వి పూర్వజో దుందుభేస్సుత తేన తస్య మహద్వైరం స్త్రీకృతం విశ్రుతం పురా సతు సుప్తజనే రాత్రౌ కిష్కింధాద్వారమాగత నర్దతి స్మ సుసర్బంధో వాలినం చాహ్వయద్రణే నృణైరవృతం దుర్గం ధరణ్యా వివరం మహత్ ప్రవీవేశా సురోవేగా దావామాసాత్య నిష్ఠితౌ ఇహత్తం తిష్ట సుగ్రీవ బిలద్వారి సమాహిత యావత్తత్ర ప్రవిశ్యాహం నిహన్మి సహసారిపుం అని మాయాత్వేద ద్వచ శ్రుత్వా యాచితస్స పరంతపః శాపయిత్వా తు మాం పద్భ్యాం ప్రవివేశ బిలం మహత్ తస్య ప్రవిష్టస్య బిలం సాగ్ర సంవత్సరోగతః స్థితస్య చ మమ ద్వారి సకాలో వ్యత్యవర్తత అహం తు నష్టం జ్ఞాత్వా తం స్నేహా దగమ ఆగత సంభ్రమః భ్రాతరం న చ పశ్యామి పాప శంకకి చ మే మనః అద దీర్ఘస్య కాలస్య బిలత్ తస్మాత్ వినిశ్రుతం సఫేనం రుధిరం రక్తం అహం దృష్ట్వా సుదుఃఖితః అర్థతామాసురాణాం చ ధనిర్మే శ్రోత్రమాగత నిరస్తస్య చ సంగ్రామే క్రోశతో నిస్వనో గురోః అహం తవ గతో బుద్ధ్యా చిహ్నైస్త్రైర్భ్రాతరం హతం పిధాయ చ బిలద్వారం శిలయా గిరిమాత్రయా. రామా, ఒకనకొకప్పుడు మా తండ్రి అయినటువంటి వృక్షరజస్సు ఈ వానర రాజ్యాన్నంతటినీ పరిపాలిస్తుండేవాడు. ఆ వృక్షరజస్సుకి ఇంద్రుని యొక్క అనుగ్రహం చేత ఔరసపుత్రుడిగా వాలి పెద్ద కుమారుడిగా జన్మించాడు. సూర్యుడి యొక్క అనుగ్రహం చేత ఔరసపుత్రుడిగా సుగ్రీవుడనైనటువంటి నేను జన్మించాను. పెద్ద కుమారుడైనటువంటి వాలి తండ్రి యొక్క ప్రీతిని పొందాడు. నేను కూడా చాలా కాలం వాలిని ప్రీతితో అనుగమించాను. ఒకనాడు తండ్రి గారైనటువంటి వృక్షరజస్సు శరీరాన్ని విడిచిపెట్టేశారు. పెద్ద కుమారుడు కనుక వాలిని సింహాసనం మీద కూర్చోబెట్టి పట్టాభిషేకం చేశారు. నేను చాలా జాగ్రత్తగా వాలిని అనుగమించి ఉంటూ సర్వకాలముల యందు వాలికి నమస్కారం చేస్తూ చాలా జాగ్రత్తతో భయభక్తులతో వినయ విధేయతలతో తండ్రి పట్ల ఎలా ఉంటానో అన్నగారు కనుక వాలి పట్ల అలా ఉండేవాణ్ణి. కానీ ఇక్కడే వాలి యొక్క శీలం బయటికి వస్తుంది. దుందుభి అనబడేటటువంటి ఒక రాక్షసుడు, వాడి అన్న ఒకడు ఉన్నాడు, వాడి పేరు మయుడు. ఆ మయుడికి ఒక కుమారుడు ఉన్నాడు, వాడి పేరు మాయావి. ఆ మాయావికి వాలికి ఒక స్త్రీ సంబంధంగా వైరం వచ్చింది. ఈయన శీలం ఎంత గొప్పదో మీరు ఆలోచించండి. ఇంకా స్త్రీ సంబంధమైనటువంటి వైరం వచ్చినటువంటి కారణం చేత ఒకరోజు రాత్రి వాడు కిష్కింధాద్వారం దగ్గరికి వచ్చాడు. వచ్చి పెద్ద అల్లరి చేశాడు, కేకలు వేశాడు. కేకలు వేసి సుగ్రీవా బయటికి రా, యుద్ధం చేద్దామని ఇద్దరం అన్నాడు. నిన్ను ఇక్కడితో నీ పీచ మణిచేస్తానన్నాడు. తన భార్యలతో సంతోషంగా కాలం గడుపుతున్నటువంటి వాలి గబగబా బయటికి వచ్చాడు. పిలిచింది వాలిని, పిలిచాడు వాలి బయటికి రా అని. వాలి గబగబా బయటికి వచ్చాడు. బయటికి వస్తే తమ్ముడైనటువంటి సుగ్రీవుడు సర్వకాలమలయందు వాలి పక్కన నమస్కరిస్తూ ఉండేవాడు. వాలి ఎప్పుడైతే రాత్రివేళ నిద్రపోతున్నవాడు భార్యల దగ్గర నుంచి లేచి బయటికి వచ్చాడో, తమ్ముడను కనుక నేను కూడా గబగబా బయటికి వచ్చాను. వచ్చిన తరువాత మమ్మల్ని ఇద్దరినీ చూశాడు ఆ వచ్చినటువంటి మాయావి. చూసి వాడు భయపడి పరుగు లంఘించుకున్నాడు, పరుగు లంఘించి పరిగెడుతున్నాడు. అక్కడ ఉన్న స్త్రీలు అన్నారు, వాడు ఎలాగో పారిపోతున్నాడు కదా విడిచిపెట్టమన్నారు. కానీ శత్రువుని విడిచిపెట్టనని వాలి వాడి వెనక పరిగెత్తాడు. ఆకాశమునందున్నటువంటి చంద్రుడు మాకు మార్గాన్ని చూపించాడు. అంటే చంద్రుడు చూపించడం అంటే చంద్రుడు ప్రకాశిస్తున్నాడు. నేను కూడా వాలి వెంట పరిగెత్తాను. పరిగెత్తి పరిగెత్తి తృణముల చేత ఆచ్ఛాదింపబడినటువంటి ఒక పెద్ద బిలంలోకి ఆ రాక్షసుడైనటువంటి మాయావి దూరిపోయాడు. దూరిపోతే అక్కడికి వెళ్ళి వాలి నిలబడిపోయాడు. నేను కూడా వాలి దగ్గరికి వెళ్ళాను. వాలి నాతో అన్నాడు, సుగ్రీవా నువ్వు ఈ బిలద్వారం దగ్గర కాపలా ఉండు, నేను దీనిలో ప్రవేశించి దుష్టుడైనటువంటి ఆ రాక్షసుడిని సంహరించి బయటికి వస్తాను. బిలం దగ్గర మాత్రం నువ్వు నిలబడు, నువ్వు నా తమ్ముడివి, చిన్నవాడివి, నువ్వు మాత్రం నాతో రావద్దు, నా పాదముల మీద ఒట్టు పెట్టి చెప్తున్నాను, నువ్వు ఇక్కడే ఉండు అన్నాడు. అన్నయ్య నేను తప్పకుండా ఉంటాను అని సుగ్రీవుడు మాటిచ్చాడు. వాలి గుహలోపలికి వెళ్ళాడు. ఒక సంవత్సరం పైగా కాలం గడిచిపోయింది. నిలబడిన సుగ్రీవుడు నిలబడినట్టే నిలబడ్డాడు. చాలా కాలం ఇలా గడిచిపోయిన తర్వాత లోపల నుంచి రాక్షసుల కేకలు వినపడడం ప్రారంభమయ్యాయి. ఆ గుహల ద్వారం దగ్గరికి నురుగుతో కూడినటువంటి నెత్తురు ప్రవహిస్తూ బయటికి వచ్చింది. ఎక్కడా వాలి మాట కానీ వాలి అలికిడి కానీ వినపడలేదు. బహుశా నా అన్నగారైనటువంటి వాలిని రాక్షసులు సంహరించి ఉంటారు, అందుకే ఎక్కడ వాలి జాడ కానీ వాలి మాట కానీ వినపడడం లేదు. అందుచేత ఈ రాక్షసులు బయటికి వస్తే ప్రమాదమని నేను ఒక పెద్ద శిలని తీసుకొచ్చి ఆ బిలానికి అడ్డు పెట్టేశాను. పెట్టేసి ఉదక క్రియ నిర్వహించాను. వాలి మరణించాడనుకుని వాలికి తర్పణలు విడిచిపెట్టాను. విడిచిపెట్టి రాజ్యానికి వచ్చి యథాశాస్త్రంగా వాలి నాకు అన్నగారు కనుక వాలికి చెయ్యవలసినటువంటి కార్యక్రమాలన్నీ నెరవేర్చాను. మంత్రులు కనిపెట్టారు వాలి మరణించాడని. నన్ను గుచ్చిగుచ్చి ప్రశ్నించి నేను ఎవ్వరికంటా పడకుండా ఎవరికీ తెలియకుండా నిర్వహించిన మంత్రులు కనిపెట్టి రాజు లేకుండా రాజ్యం ఉండకూడదని నన్ను బలవంతంగా సింహాసనం మీద కూర్చోపెట్టి పట్టాభిషేకం చేశారు. నేను చాలా ధర్మబద్ధంగా వానర రాజ్యాన్ని పరిపాలిస్తూ కాలం గడుపుతున్నాను. ఒకనాడు అకస్మాత్తుగా మా అన్న వాలి తిరిగి వచ్చాడు. ఇక్కడ కథంతా మారిపోయింది. అన్నగారు తిరిగి వచ్చి ఒక విచిత్రమైనటువంటి స్థితి ఏర్పడింది. నేను అభిషిక్తంతుమాం దృష్ట్వా వాలీ సంరక్తలోచన మదీయాన్ మంత్రిణో బద్ధ్వా పరుషం వాక్యమబ్రవీత్. ఎర్రనైనటువంటి కన్నులతో నా వంక చూశాడు. ఓహో నువ్వు రాజ్యాభిషేకం పొందావా అని వెంటనే నా మంత్రుల్ని నా స్నేహితుల్ని బంధించి కారాగారంలో పారేశాడు. నిగ్రహేపి సమర్థస్య తం పాపం ప్రతి రాఘవ న ప్రావర్తతమే బుద్ధి భ్రాతుర్గౌరవయంత్రిత. నేను ఆ సమయంలో నాకున్నటువంటి బలం చేత నేను ప్రభువుగా ఉన్నటువంటి కారణం చేత వాలిని బంధించి కారాగారంలో పెట్టగలను, కానీ నేను నిగ్రహించలేదు. ఆయన నాకన్నా ముందు పుట్టినవాడు, నాకు అన్నగారు, నేను ఆయనని గౌరవించాలి. అందుచేత నేను ఆయనని నిగ్రహించకూడదని నేను వాలి జోలికి వెళ్ళలేదు. వెళ్ళకపోతే అన్నగారి దగ్గరికి వెళ్ళి రెండు చేతులతో నమస్కరించి శిరస్సు ఉంచి ఒక ప్రార్థన చేశాను. దిష్ట్వాసి కుశలీ ప్రాప్తో నిహతశ్చత్వయారిపుహు అనాథస్య హిమే నాథ స్తమేకో నాథనందన. అన్నయ్య నువ్వు లేక నేను అనాథనయ్యాను, ఇవాళ నేను నాథుడున్నవాడినయ్యానన్నయ్య, నా అదృష్టం నువ్వు తిరిగొచ్చావు, నాకు ఎంతో సంతోషంగా ఉందన్నయ్య. ఇదం బహుశలాకం తే పూర్ణచంద్రవిబోధితం ఛత్రం సమాలవ్యజనం ప్రతీచ్ఛస్వమయోద్యతం. అన్నయ్య నూరు ఆ తీగలున్నటువంటి ఈ తెల్లటి ఛత్రాన్ని నీ శిరస్సుకు పడతాను, నీకు చామరం వేస్తాను, నువ్వు మళ్ళీ సింహాసనం మీద కూర్చుని పూర్వం ఎలా పరిపాలించావో అలా పరిపాలించు. విషాదాత్తిహమాం దృష్ట్వా పౌరైర్ మంత్రిభిరేవ చ అభిషిక్తోనకామేన తన్మేత్తం చంతుమర్హసి. అన్నయ్య నేనెప్పుడూ పట్టాభిషేకం చేసుకుందామని అనుకోలేదు, బలవంతంగా మంత్రులు పౌరులు నాకు పట్టాభిషేకం చేశారు, చేస్తే నేను పట్టాభిషేకం చేసుకోవలసి వచ్చింది. న్యాసభూతమిదం రాజ్యం తమ నిర్యాతయామ్యహం యాచేత్తం శిరసా రాజన్ మయా బద్ధోయమంజలి. నేను శిరస్సు ఉంచి అంజలి ఘటించి నీ దగ్గర నమస్కరిస్తున్నాను, ఎప్పటికీ నువ్వే వానర రాజ్యమునకు రాజువి, అందుచేత నువ్వు మళ్ళీ రాజ్యాన్ని స్వీకరించు అని చెప్పాను. చెప్తే వాళ్ళన్నాడు, స్నిగ్ధమేవం బ్రువాణం మాం సతు నిర్భక్షవానర ధిక్వామిత చమాముక్త్వా బహుత్తత్తదువాచ ఛీ ఛీ అన్నాడు నన్ను. అని పరమదుష్టుడా, నేను లేని సమయం చూసి నువ్వు పట్టాభిషేకం చేసుకున్నావు, నువ్వు పరమ దుర్మార్గుడివి అన్నాడు. అని మరునాడు జానపదుల్ని, జానపదులు అంటే ఇతరమైనటువంటి వానరములను మంత్రులను అందరినీ పిలిచి పెద్ద సభ తీర్చాడు. నేను వెళ్ళి నమస్కరిస్తూ అన్న పక్కన నిలబడ్డాను. నా వంక చూసి ఒక మాట అన్నాడు, నేను దురాత్ముడైనటువంటి మాయావిని చంపడం కోసమని ఒక రాత్రి పరిగెత్తుకుంటూ వెళ్ళాను. ఈ మహాపాపి అయిన దుర్మార్గుడైన నా తమ్ముడు నన్ను అనుగమించి వచ్చాడు. నేను రాక్షసుల్ని చంపి వెనక్కి వస్తాను, నువ్వు బిలవారం దగ్గర కాపలా ఉండమని చెప్పాను. కానీ పాపపుటాలోచన కలిగిన సుగ్రీవుడు నేను లోపలికి వెళ్ళగా చూసి రాజ్యాన్ని కబళిద్దామని శిలాద్వారం అడ్డుపెట్టాడు. అడ్డుపెట్టి తిరిగి వచ్చి పట్టాభిషేకం చేసుకున్నాడు లోపల నేను మరణిస్తానని. కానీ నేను లోపలికి వెళ్ళిన తర్వాత మాయావి నాకు కనపడలేదు. ఒక సంవత్సర కాలం వెతికాను లోపల గుహల్లో, వాడు దొరికాడు. వాడు తన బంధువులతో స్నేహితులతో ఉన్నాడు. నేను వాళ్ళందరినీ సంహరించాను. ఆ గుహంతా నిత్తుటితో నిండిపోయింది. నిండిపోయినటువంటి గుహలోంచి నేను ప్రయత్నపూర్వకంగా వచ్చి బయటపడదామని ప్రయత్నించాను. కానీ శిలని అడ్డుగా పెట్టి పారిపోయాడు వీడు. నేను ఆ శిలా తలుపుని ఎలా తీయాలో తెలియక కాళ్లతో చేతులతో ప్రయత్నపూర్వకంగా ఎంతో కష్టపడి దాన్ని తన్నవలసి వచ్చింది. ఎట్టకేలకి ఆ శిల పడిపోయింది. పడిపోయిన తరువాత నేను ఇక్కడికి వచ్చాను. వచ్చేటప్పటికీ వీడు రాజ్యాన్ని పరిపాలిస్తూ సింహాసనం మీద కూర్చునున్నాడు. వీడు పాపాత్ముడు, కావాలనే నన్ను గుహలో పెట్టి వీడు రాజ్యం తీసుకున్నాడు. తత్రానేనాస్మి సమృద్ధో రాజ్యం మృగయతత్మన సుగ్రీవేణ నృశంసేన విసృత్య భాతృ సౌహృదం. వీడిని ఎట్టి పరిస్థితులలోనూ ఆదరించకూడదు. వీడు పరమ పాపాత్ముడు, రాజ్యం కోసమని అన్నగారిని హత్య చేయడానికి ప్రయత్నం చేసినటువంటి వాడు. ఏవ ముక్త్వాతు మాం తత్ర వస్త్రేణైకేన వానర నిర్వాసమాయాస తదా వాలీ విగత సాధ్వసః. కట్టు బట్టలతో రెండవ బట్ట కూడా నన్ను తీసుకోనివ్వకుండా ఉన్న బట్టతో ఉన్నట్టుగా నన్ను రాజ్యం నుంచి బయటికి తరిమేశాడు. తరిమేస్తే నేను బయటికి భయపడుతూ పారిపోయి వచ్చాను. వచ్చిన తరువాత తేనాహమపవిద్ధశ్చ హృతదారశ్చ రాఘవ తద్భయాచ్చ మహీకృత్స్న క్రాంతేయం నవనార్ణవ. నన్ను అలా వదిలిపెట్టకుండా ఈ భూమండలం అంతా తరిమాడు చంపుతానని. ఈ భూమండలం అంతా మహాసముద్రాలతో సహా పరిగెత్తాను. వెంట తరుగుతూనే ఉన్నాడు. చిట్ట చివరికి ఈ కొండ మీదకి వాలి రాలేడు. ఎందుకు రాలేడో కూడా నీకు చెప్తాను, ఇతర కారణం ఉంది. అందుచేత ఈ కొండ మీద ఎక్కి కూర్చున్నాను. నాకు అత్యంత ప్రియమైన భార్య అయిన రుమని నేను బ్రతికుండగా తన భార్యగా అనుభవిస్తున్నాడు. నన్ను చెయ్యని పాపానికి కట్టు బట్టలతో బయటికి తోసేశాడు. చెప్పినా వినలేదు, నమ్మలేదు. పైగా నా భార్యని తన భార్యగా చేసుకున్నాడు. ఇంత కష్టంలో ఉన్నాను రామా అని వలవలా కన్నులంబట నీరు కార్చాడు. ఈ మాటలు విన్నట్ట రాముడు విని అన్నాడు, అమోఘా సూర్య సంకాశ మమైతే నిచితాశ్చరాహ తస్మిన్ వాలిని దుర్వృత్తే నిపతిష్యంతి వేగితాహ యావత్తం నాభిపశ్యామి తవ భార్యాపహారిణం తావత్స జీవే పాపాత్మ వాలీ చరిత్ర దూషకః. ఇప్పుడే గ్రద్దల యొక్క ఈకలు కట్టినటువంటి వంపులు లేనటువంటి బంగారు పొన్నులు కలిగినటువంటి బంగారు బాణములు నా అమ్ముల పొదిలో ఉన్నాయి. దుర్వృత్తుడై నడువడి తెలియక పాపాత్ముడైనటువంటి వాలి ఎంత కాలము నా కంటికి కనపడడో అంతకాలమే బ్రతికుంటాడు, కనపడగానే మరణిస్తాడు. అందుకని నువ్వు బెంగ పెట్టుకోకు, ఇప్పుడే సంహరిస్తాను. ఏది ఎక్కడుంటాడు వాలి నాకు చూపించవలసింది అన్నాడు. ఇక్కడే ఒక చిన్న మలుపు తిరిగింది కిష్కింధకాండ. మీరు ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ తేడా మన జీవితాలన్నిటి మీద ప్రభావం చూపిస్తుంది. ఇది ఎక్కడ వరకు వెడుతుందో, ఎంత దూరం వెడుతుందో, దీని వెనకాతల ఎంత కథ నడుస్తుందో మీకు వాలి మరణ సమయంలో చెప్తాను. కానీ ఈ విషయాన్ని మీరు బహుజాగ్రత్తగా పరాకు లేకుండా వినండి. ఇక్కడ చంపుతాను అని రామచంద్రమూర్తి ప్రతిజ్ఞ చేశారు. ఎక్కడున్నాడు వాలి అని అడిగాడు. అడిగితే చూపించలేదు సుగ్రీవుడు.
వాలి ఫలానా చోటుంటాడు రావయ్య నీకు చూపిస్తాను అని చూపించలేదు.
చూపించకుండా ఒక మాట చెప్పారు, రామా తొందరపడకు, నీకొక విషయం చెప్తాను విలు విను అన్నారు. చెప్పు అన్నారు రామచంద్రమూర్తి. ఆయన అన్నాడు,
సముద్రాత్ పశ్చిమాత్ పూర్వం దక్షిణాదపి చోత్తరం క్రామత్యనుదితే సూర్యే వాలి వ్యపగతక్లమః.
నీకొక్క విషయం చెప్పాలి రామా, సూర్యోదయానికి ముందర నిద్రలేస్తాడు వాలి. నిద్రలేచి తన కిష్కిందలో తన అంతఃపురం నుంచి ఒక్క దూకు దూకుతాడు, తూర్పు తీరం దగ్గర దిగుతాడు, తూర్పు సముద్రం దగ్గర దిగుతాడు. దిగి అక్కడ సంధ్యావందనం చేయడం మొదలు పెడతాడు, అక్కడ అర్ఘ్యం ఇస్తాడు, అక్కడి నుంచి ఎగిరి పశ్చిమ సముద్రం నుంచి తూర్పు సముద్రం దగ్గర దూకుతాడు ఒకే దూకులో. ఎంత వేగంగా దూకుతాడో చూడండి, ఈలోగా సూర్యోదయం అవదు, అవకముందు మళ్ళీ తూర్పు సముద్రం దగ్గరికి వస్తాడు. అక్కడ కూడా అక్కడ సూర్యోపస్థానం చేస్తాడు, మళ్ళీ అక్కడి నుంచి ఒక్క దూకు దూకుతాడు ఉత్తర సముద్రం దగ్గరికి ఎడతాడు, అక్కడ అర్ఘ్యమిస్తాడు, మళ్ళీ అక్కడ నుంచి ఒక్క దూకు దూకుతాడు దక్షిణ సముద్రం దగ్గరికి ఎడతాడు. ఇలా నాలుగు సముద్రాల దగ్గర సంధ్యావందనం చేస్తాడు. ఎందుకు అలా చేయడం అంటే, సూర్యోదయానికి ముందు లేచిన వాడు మళ్ళీ సూర్యోదయం అయ్యే లోపల నాలుగు సముద్రాల దగ్గరికి ఒక్కొక్క గంతులో వెళ్ళి సంధ్యావందనం పూర్తి చేయగలడు. అంత శక్తి ఉన్నవాడు. దానితో పాటు ఇంకొక విషయం చెప్పనా రామా, ఇలా రా అని ఇంకొక చోటుకి తీసుకెళ్ళాడు. ఈ పర్వతం వంక చూడు అన్నాడు. చూసావా ఈ పర్వతాలు ఎంతంత ఉన్నాయి, శిఖరాలు ఎంత పెద్ద పెద్ద శిఖరాలు చూసావా, ఒక్కొక్క దాంట్లో 150 ఫ్లాట్లు ఉన్నాయి, అపార్ట్మెంట్ ఎలా ఉంటుందో అంతంత శిఖరాలున్నాయి కదా. ఇప్పుడు విను, అగ్రాణ్యారుహ్య శైలానాం శిఖరాణి మహాంత్యపి ఊర్ధ్వముత్పాత్య తరసా ప్రతిగృహ్ణాతి వీర్యవాన్. పొద్దున్నే వెళ్ళిపోతాడు ఇంటికి, సంధ్యావందనం అయిపోయిన తర్వాత భార్యను అడిగి ఓ చెంబుడో బిందెడో గ్లాసుడో పాలు తాగుతాడు. తాగి మళ్ళీ వస్తాడు అరణ్యానికి, వచ్చి ఈ పర్వతాలు ఎక్కుతాడు. ఎక్కి ఈ పర్వత శిఖరాలని ఊపి విరగ్గొట్టేస్తాడు. విరగ్గొట్టేసి వీటిని గాలిలోకి విసురుతాడు. విసిరి బంతులు పట్టుకున్నట్టు పట్టుకుంటూ ఉంటాడు. మళ్ళీ పట్టుకుని వాటిని పైకి విసురుతూ ఉంటాడు. ఎలా, ఈ చేత్తో ఓ శిఖరం, ఈ చేత్తో ఓ శిఖరం పట్టుకుని గాలిలోకి ఎగరేసి బంతులు పట్టుకున్నట్టు పట్టుకుని ఆడుకుంటూ ఉంటాడు. విన్నావా రామా, ఇల్లారా అని ఇంకో చోటికి తీసుకెళ్ళారు. తీసుకెళ్ళి ఇక్కడ ఇంకొక గమ్మత్తైనటువంటి విషయం జరిగింది. వీర్యోత్సేకేన దుష్టాత్మ వరదానాచ్ఛమోహిత జగామ సుమహాకాయ సముద్రం సరితాంపతిం. పూర్వకాలంలో దుందుభి అని రాక్షసుడు ఉండేవాడు. వాడికి ఒళ్ళు పొగరెక్కింది రామా, వాడికి బలం ఉంది. ఎందుచేత అంటే వాడు వరాలు పొందాడు, వాడికి ఒంట్లో బలం ఉంది కదా అని ఏం చేస్తాడు, ఆ బలాన్ని ఏమన్నా వాడు కొట్టాలి, ఒంట్లో బలం ఉంది. అందుకని వాడికి ఏంటంటే రోజు వాడు ఉండాలి కొట్టడానికి, వీడితో దెబ్బలు తినాలి, వీడితో వాడు యుద్ధం చేయాలి. పని వాడు దెబ్బలు తినేస్తే వీడు ఊరుకోడు, వాడు వీడితో యుద్ధం చేయాలి. వాడిని వీడు చావగొట్టేస్తాడు, వాడికి ముక్కులోంచి నోటంటా చెవులంటా నెత్తులు వచ్చి వాడు చచ్చిపోయాక వాడు వెళ్ళిపోతుంటాడు. వాడికి అదో అలవాటు ఆ దుందుబికి, ఎందుకంటే కండకావరం నాకు బలం ఉందని. అందుకని అటువంటి వాడు ఒక రోజున సముద్రుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఆ సముద్రాన్ని పిలిచాడు. రామయ్య నువ్వు నాతో యుద్ధం చేద్దు కానీ అన్నాడు. అంటే సముద్రుడు అన్నాడు, నీతో నాకు యుద్ధం ఎందుకయ్యా, నాకేం యుద్ధం చెయ్యాలని లేదు, అయినా నీ బలం ఎక్కడా నా బలం ఎక్కడా, నేను నీతో యుద్ధం చేయడం ఏమిటి, నేను చెయ్యలేను అన్నాడు. చెయ్యలేను అంటే వాడు వదిలిపెట్టాడు. వాడన్నాడు, చెయ్యలేనంటే నేను వదలను, నాతో యుద్ధం చెయ్యగలిగిన వాడిని వాడిని నువ్వైతే చూపించు అన్నాడు. ఇదో విచిత్రం, ముష్టి అన్నావి ముష్టి వేసే వాళ్ళనన్నా చూపించన్నట్టు, ఇదేం పిచ్చ, నువ్వన్నా యుద్ధం చెయ్యి, లేకపోతే యుద్ధం నాతో చేసేవాడి పేరు ఒకటి చెప్పన్నాడు. ఇంకా వాడి లిస్టులో పేర్లు అయిపోయాయి అప్పటికి. ఆయన అన్నాడు, అబ్బో నీకు చాలా కండకావరంగా ఉందిరా, శైలరాజో మహారణ్యే తపస్వి శరణం పరం శంకర శ్వశరో నామ్న హిమవానితి విశ్రుత గుహాప్రశ్రవణోపేతో బహుకందర నిర్ఘర సమర్థస్తవ ప్రీతి అతులాం కర్తుమహమే. హిమవంతుడని ఉత్తర భారతదేశంలో ఒక పెద్ద పర్వతం ఉందయ్యా, అది మంచు పర్వతం, పెద్ద పెద్ద శిఖరాలుంటాయి. ఆయన కూతురు పార్వతీదేవి, ఆ పార్వతీదేవిని పరమశివుడికిచ్చి వివాహం చేశారు శంకరుడికి ఆయన సాక్షాత్తు మామగారు. ఆయన మీద పెద్ద పెద్ద సెలయేళ్లు ప్రవహిస్తూ ఉంటాయి, ఎన్నో గుహలుంటాయి, పెద్ద పెద్ద ఋషులు తపస్సు చేస్తుంటారు. వీళ్ళ హిమవంతుడితో యుద్ధం చేయవయ్యా అన్నాడు. అంటే వీడు వెంటనే ఎగిరి అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి మామూలుగా పిలిస్తేనే చేయిని యుద్ధం అంటున్నారు, వీళ్ళని రెచ్చగొట్టేయాలనుకున్నాడు. అనుకుని ఆ పర్వతం ఎక్కాడు. ఎక్కి ఆ పర్వత శిఖరాలన్నింటినీ పీకేశాడు, బద్దల కొట్టేసి చూర్ణం చేసి విసిరేస్తున్నాడు. విసిరేస్తుంటే హిమవంతుడు వచ్చాడు.
మన ఇంటి ముందుకు వచ్చి నిష్కారణంగా ఎవడో జోళ్ల స్టాండ్ తీసి విసిరేసి, చెప్పులన్నీ విసిరేసి, డోర్ కట్టెన్ లాగేసి కట్టిన పూలదండలు పీకేస్తున్నాడు అనుకోండి, ఎంత లోపల ఉన్నవాడు అత్యంత సత్వం ఉన్నవాడన్నా బయటకు వచ్చాడు కదా. అందుకని వీడు ఆళ్ళని మొదలెట్టాడు, కోపం వచ్చి యుద్ధానికి వస్తాడేమో, వీడి కండకావరం అవతలవాడు యుద్ధం చేయాలి. ఒక్కొక్కడి స్థితి ఎలా ఉంటుందో చూడండి, నిజంగా ఒక్కొక్కడిని మీరు చూడండి. వాడు బస్సులో కూర్చుంటాడు, పక్కన బ్యాగ్ పెట్టుకుంటాడు, మాస్టర్ కొంచెం జరగండి అన్నాం అనుకోండి, బ్యాగ్ తీయడు. ఇప్పుడు బ్యాగ్ టికెట్ కొనుక్కున్నాడు వాడు, ఏమన్నా వాడు బ్యాగ్ తీయడు, కూర్చోండి అంటాడు. ఇంత చోటు చూపించి ఏం మాస్టర్ అది, ఆ బ్యాగ్ తీసి కొంచెం జరగండి, మేము కూర్చుంటాం అన్నా, ఏంటి మాడుతున్నారు అని వాచి తీసేస్తాడు వాడు. అది ఏమిటో ఏదో వెంటనే గబగబా వాచి తీసేస్తూ ఉంటారు. నేను చాలామందిని చూశాను, సామాన్లు కూడా బస్సులు తిరిగినాడు, వాడికి ఎంత సంతోషమో వాచి తీసేయడం అంటే. అయ్యో ఇంత కామక్రోధాలకు వశుణ్ణైపోయి నేను పతనమైపోతున్నానని తన మీద బెంగ కాదు, దిక్కుమాల వాచి మీద బెంగ, అది తీసేసి జేబులో పెట్టేస్తారంటే ఇంకా కొట్టడానికి వచ్చేస్తాడు వాడు. అది ఏమిటి వాడిని బ్యాగ్ తీయమన్నందుకు, ఆఖరికి బస్సులో వాళ్ళందరూ కలిసి చెప్తారు, కండక్టర్ చెప్తాడు, డ్రైవర్ బస్సు ఆపేస్తాడు, ట్రైన్ వచ్చే టైం అయిపోయింది బాబాయ్ బస్సు కడిపోయింది అంటారు, ఇంతమంది తిడుతుంటారు. వాడు మాత్రం ఆ బ్యాగ్తో అలాగే కూర్చుని సామర్లకోటలో దిగుతాడు. అప్పుడు అందరి వంక ఇలా ఓ చూపు చూస్తాడు, చూసారా ఆ పౌరుషం ఏమిటో, దానివల్ల వాడు పొందిన ప్రయోజనం నాకు అర్థం కాదు. అలా ఒక్కొక్కడు ఉంటాడు వాడు, అప్పుడు మనం గమనించాలి, ఓహో వీడి దుందుబి అనమాట, వీడి జోలికి మనం వెళ్ళకూడదు. మనం ఒక హిమవంతుడో ఒక సముద్రుడో, మనకెందుకు వాడితో యుద్ధం, కూర్చోండి పర్వాలేదు నాకు సరిపోదండి, నా ఒళ్ళు స్థూలకాయం కదా మాస్టర్, మీరు కంఫర్టబుల్గా కూర్చోండి అని అనేసి, ఈశ్వర వీడికి బుద్ధి ఒకనాడు నేర్పెదవుగాక అని నువ్వు నించుంటే వీడిని తన్నగలిగిన వాళ్ళని వాడు చూపిస్తాడు, అప్పుడు వీడి తిక్క తీరుతుంది. అందుకని ఎంత గమ్మత్తు జరిగిందంటే వీడెళ్ళి ఆ హిమవంతుడిని అడిగాడు. అడిగితే హిమవంతుడు అన్నాడు, ఇదేమిటయ్యా నా నీతో నాకు యుద్ధం ఎందుకయ్యా మధ్యలో, నాకేం యుద్ధం చెయ్యాలని లేదు. అంటే వీడన్నాడు, నువ్వు యుద్ధం చేయకపోతే ఎలాగయ్యా, సముద్రుడు ఇలాగే అన్నాడు, నువ్వు ఇలాగే అన్నాడు, ఇలా యుద్ధం చేయనంటే నేను ఒప్పుకోను, యుద్ధం చేసేవాడు పేరోడు చెప్పన్నాడు. అంటే ఆయన ఆలోచించి అన్నాడు, నీ ఒంటి తీట తీర్చగలిగిన వాడు ఒక్కడున్నాడయ్యా, అక్కడికి వెళ్ళన్నాడు. ఎవరన్నాడు, తతస్తద్వారమాగమ్య అక్కడ వాలీనామ మహాప్రాజ్ఞ శక్రపుత్ర ప్రతాపవాన్ అభ్యాస్తే వనర శ్రీమాన్ కిష్కిందా మధుల ప్రభాం. కిష్కింధరాజ్యాన్ని ఏలేటటువంటి వాలి ఉన్నాడు, మంచి బలవంతుడు, అక్కడికి వెళ్ళు, వెడితే ఆయన నీతో యుద్ధం చేస్తాడు, ఆయనకి ఇలాంటి వాళ్ళే కావాలి, రోజు ఆయన లిస్టు వెతుక్కుంటున్నాడు పాపం, నువ్వు ఇవాళ నువ్వు దొరుకుతావు, మీ ఇద్దరు కొట్టుకోండి బాగుంటుంది, ఎందుకంటే మా దగ్గరికి ఎందుకో అన్నాడు. అనగానే వీడు సంతోషంగా అక్కడికి పోయాడు. పోయి అంతకుముందు వీడికి వాలికి ఏమైనా వైరం ఉందా, వీడు ఎందుకు వచ్చాడంటే దెబ్బలాటెట్టుకోవడానికి వచ్చాడు, దెబ్బలాటెట్టుకోవడానికి వచ్చిన వాడి పరిస్థితి దెబ్బలాటెట్టుకోవడానికే వచ్చినట్టు ఉంటుంది వాడికి, మీరు ఎన్ని మంచి మాటలు చెప్పినా వాడు వినడు, వాడికి కావలసింది దెబ్బలాటే. అందుకని ఎంత అంటే మనుష్యుల యొక్క ప్రవృత్తి ఎలా ఉంటుందో, మనస్సులు ఎలా ఉంటాయో చూపిస్తారు మహర్షి. చూడండి వాడు నిష్కారణంగా ఎన్ని మాటలు మాట్లాడేశాడంటే అక్కడికి వచ్చాడు, తతస్తద్వారమాగమ్య కిష్కింధాయా మహాబలః ననర్దకంపయన్ భూమిం దుందుభిర్దుందిభిర్యథ సమీపస్థాన్ ద్రుమాన్ భంజన్ వసుధాన్ ధారయన్ ఖురైః విషాణేన్నోల్లిఖన్ దర్పాత్ తద్వారం విరదో యథా అధమాధారయిష్యామి క్రోధమద్యానిశామి మాం. అక్కడికి వెళ్ళాట డెక్కలతో భూమిని అంతటినీ లాగేస్తున్నాడు, ఆ కిష్కింధకుండ ద్వారాన్ని తోషవతల పారేస్తున్నాడు, తన ఒంటితో దాన్ని రుద్దేస్తున్నాడు, పక్క నుంచి చెట్లన్నీ విరిచేస్తున్నాడు, పెద్ద అల్లరి చేస్తున్నాడు. వాలి బయటికి వచ్చాడు, వీళ్ళందరూ భయపడిపోయి బాబాయ్ వీడెవడో వచ్చాడని వాలికి చెప్పారు. ఆయన పాపను నిద్రపోతున్నాడు, భార్యలతో కామమోహితుడై రమిస్తున్నాడు ఆయన. ఆయన గబగబా బయటికి వచ్చాడు, బయటికి వస్తే వాలిని చూశాడు. వాడు చూసి పోని నేను యుద్ధానికి వచ్చానయా నీతో అన్నా గొడవ వదిలిపోయేది, ఆయన్ని చూసి అన్నాడు, అధమాధారయిష్యామి క్రోధమద్య నిశామి మాం గృహ్యతాముదయ స్వైరం కామభోగేషు అనరా. ఛీ తుచ్చుడా, భార్యలతో కామం అనుభవిస్తున్నావా, పోన్లే రేపు పొద్దున్న వరకు ఈ కోపం ఇలా అట్టబెట్టుకుంటాను, పోయి నీ భార్యలతో కామం అనుభవించు అని వాడు ఎంత గొప్పగా చెప్పాడంటే, దీయతాం సంప్రదానంచ పరిష్వజ్య వానరాం సర్వశాఖా మృగేంద్రస్వం సంసాధయ సంసాధయ సుహృజ్జనాం. నువ్వు ఇవాళ రాత్రి నీ భార్యలందరితోటి హాయిగా భోగం అనుభవించు, నీకు బాగా స్నేహితులైన వాళ్ళందరినీ పిలిచి కానుకలు ఎవరికి ఇవ్వాలనుకుంటున్నావో వాళ్ళందరికీ కానుకలు ఇచ్చేసాయి, నీతో సమానమైనటువంటి వాడికి పట్టాభిషేకం చేసేసాయి. తర్వాత అయోహిమత్తం ప్రమత్తం వా సుప్తం వా రహితం భృజం హన్యాచ భ్రూణహాలోకే తద్విధం మదమోహితం, నువ్వు తాగి ఉన్నవాణ్ణి, భార్యతో రమిస్తున్నవాణ్ణి, కామమోహితుడైన వాణ్ణి, అప్రమత్తంగా లేనివాణ్ణి, యుద్ధం నుంచి పారిపోతున్నవాణ్ణి, ఆయుధం లేనివాణ్ణి, చంపితే పసిపిల్లండి చంపిన పాపం వస్తుంది, అందుకు నిన్ను వదిలేస్తున్నాడు. ఎంత వాడికి ఎందుకు వాడి అది వాడి ధర్మం. ఒక్కొక్కడి నిజంగా మీకు ఇలాంటి దుందుబులందరినీ మీరు చూడాలంటే ఆర్టీసీ బస్సు తేరగా దొరుకుతుంది. ఎందుకు దొరుకుతుంది అంటే, ఏ పూర్ ఫెలో కండక్టర్ అని ఒకడు ఉంటాడు ఆ బస్సులో, వాడి కర్మ ఏమిటో, వాడు ఎన్ని పాపములు చేశాడో, కానీ నిజంగా వాళ్ళని చూస్తే జాలేస్తుంది. అది మూవింగ్ బస్సు. మూవింగ్ బస్సులో ఒక కర్రని ఆధారం చేసుకుంటే సామాన్లకు ఒకటి అని 100 రూపాయలు ఇస్తాడు. ఈ కాగితం అందులో పెట్టుకుని టక్ అని ఇలా అని అందులోంచి ఇలా 10-20 కొందరు వేళ్ల సందుల్లో పాపం పెట్టుకుని బస్సు నిండా జనం, 10లు 20లు 93 రూపాయలు 25 పైసలు వాడికి ఇవ్వాలి. ఒకవేళ పావలా కండక్టర్ దగ్గర లేదనుకోండి, మాస్టర్ పావలా లేదండి అని ఇచ్చాడనుకోండి, ఎంత సాధుమూర్తి ఎంత తపస్సు చేసిన వాడు కండక్టర్ పోస్ట్లో ఉండనివ్వండి, ఇలాగే మాస్టర్ పావలాలు కొట్టేస్తారండి వీళ్ళు, ఎంత సంపాదిస్తారనుకుంటున్నారు డ్యూటీ దిగేటప్పటికి, వీడు తెచ్చుకోవచ్చుగా చిల్లర 3 పావలా తేడు. ఆఖరికి వాడు ఆ టిక్కెట్ కొడుతున్న వాడికి బుర్ర పాడైపోయి, పిఠాపురం టికెట్ అన్నవాడికి మళ్ళీ కాకినాడ టికెట్, కాకినాడ టికెట్ అన్నవాడికి సామర్లకోట టికెట్ ఇచ్చి, ఏంటంటే 2.5 టికెట్లు అడిగితే మీరు ఫుల్ టికెట్లు కొట్టేశారు అంటారు వాడు. ఉండండి మాస్టర్ మీరు కంగారు పడకండి, ఫుల్ టికెట్ ఇంకోళ్ళకి ఇచ్చేస్తాను, మీకు హాఫ్ టికెట్ ఇస్తానని వాడికి ఆఖరికి కడుపు మడిపోయి, ఏంటంటే పావలా 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 అని తినేస్తున్నారు, మీరు 10 రూపాయలు ఉంచుకుని మీరే ఏమంటే సామర్లకోట తినప్పుడు పావలా అంటాడు. ఎడా ఆయన ఇష్టం వచ్చినట్టు మారుతున్నావు, అంటే పావలాను గుచ్చేసుకోవాలా ముందు, ఉండాలి చిల్లర నీ దగ్గర అంటాడు. నా దగ్గర చిల్లర నేనేం గనే తీసుకొస్తాను, ఏంటంటే ఎక్కడ ఉంటుంది చిల్లర అంటాడు, మీ దగ్గర ఉండాలంటాడు అంతే వాడు. ఇప్పుడు వీడికి 3 పావలా ఇవ్వడం కోసం రోజు 100 రూపాయలకి చిల్లర పట్టుకొస్తాడా? దట్ పూర్ ఫెలో, యూ మస్ట్ హ్యావ్ ది కామన్ సెన్స్. నువ్వు ప్రపంచాన్ని ఏం ఉద్ధరించక్కర్లేదు, ఆర్టీసీ బస్సు ఎక్కినప్పుడు వాడికి చిల్లర ఇస్తే చాలు, లేడీస్ సీట్లో కూర్చోకుండా ఉంటే చాలు, నువ్వు ఈ దేశాన్నంతటినీ ఉద్ధరించేసినటువంటి మహాగణుడు అయిపోయినట్టే. ఆర్టీసీ బస్సు దొరికినంత తేరగా దెబ్బలాటకి ఇంకా ఏ వేదిక దొరకదు. అన్ని యుద్ధాలు ఆర్టీసీ బస్సులోనే. మహాప్రభో నాకు ట్రైన్కి టైం అయిపోతోందని ఏడుస్తూ ఉంటాడు ఒకడు, అయ్యో సూపర్ ఫాస్ట్ అండి బాబు రిజర్వేషన్ అయిపోయింది, నేను ఇక్కడి నుంచి విజయవాడ వెళ్ళి విజయవాడ నుంచి మళ్ళీ ఢిల్లీ వెళ్ళాలి, ఆనవాడ రిజర్వేషన్ అయిపోయింది, ఎప్పుడు 9 గంటలకు ఎక్కాను, వెనక నుంచి 8 బస్సులు వెళ్ళిపోయాయి, ఇదేం దెబ్బలాడండి బాబు బస్సు బయలుదేరి అని అంటాడు వాడు. ఒక్కనాటికి మా అబ్బాయికి 6 ఏళ్ళే, వాడు చూస్తే నా అంత ఉంటాడు, వాడికి ఓ నిక్కరేసి తీసుకొచ్చి వాడికి అక్కడి నుంచి వాడికి 6 ఏళ్ళే హాఫ్ టికెట్ కొట్టాడా, హాఫ్ టికెట్ నువ్వేడు ఫుల్ టికెట్ అంట అని వాడితో తగు. ఈ టికెట్లు కొనుక్కున్న వాడికి టెన్షను, బీపీ రైజ్ అయిపోతుంటుంది, తలలో నరాలు చిట్లిపోయి పడిపోతాడు, అంబులెన్స్ వచ్చి తీసుకెళ్ళాలి, వీడు ఆ హాఫ్ టికెట్ కోసం 2 రూపాయలు 30 పైసల కోసం ఆఖరికి ఆ పక్కవాడు మహాప్రభు నేను ఇచ్చేస్తాను ఫుల్ టికెట్ బస్సు తీవయా అన్నది. ఇన్ని అల్లర్లకి ఇంతమంది దుందుభుల్ని చూడాలంటే మీరు ట్రైను ఆర్టీసీ బస్సు ఈ రెండే వేదికలు. వీళ్ళ చిత్తం వీళ్ళ సామ్రాజ్యం. వాడు అప్పటి వరకు ఇంట్లో ఓ మూల కూర్చునేవాడు జనరల్ కంపార్ట్మెంట్ ఎక్కేటప్పటికీ బ్యాగ్ పక్కన పెట్టేస్తాడు, ఇంకోడు కూర్చుంటాడేమో అని. అది ఏమి సంతోషమో, అదేమి పైశాచికత్వమో నాకు అర్థం కాదు. ఎందుకు ఇన్ని ధర్మాలు వీడికి? అందరి చుట్టూ వెళ్ళి దెబ్బలాట్లకు వచ్చేవాడు. నాకు స్నేహితుడు ఉండేవాడు, ఓ రోజున వాడు అందరితో తగు పెట్టుకునేవాడు, రోజు ఒకరితో తగు పెట్టుకోవాలి, లేకపోతే వాడికి అన్నం సహించేది కాదు. ఓ రోజున దురదృష్టమో అదృష్టమో వాడు ఇంటికి వెళ్ళవలసి వచ్చింది. ఆ రోజంతా చాలా ప్రశాంతంగా ఉన్నాడు. ఎవడితో యుద్ధానికి ఎడదామన్నా, ఎవరిని పిలిచినా వీడు ఎంత అవతల వాడిని శూలం పెట్టి పొడిచినట్టు మాట్లాడతారు. కొంతమంది మాట్లాడినా వీడి యొక్క జాడ్యం ఇంతే అని ఊరుకున్నారు. ఎవడు తగు పడలేదు ఆ రోజున వాడితో. వాడికి ఎంత బాధగా ఉంటుంది, వాడికి అన్నం సహించలేదు, క్యారేజీ తినలేదు, ఇంటికి వెళ్ళాడు. ఆ రోజు ఎందుకో నా ప్రారంభం వాడితో నేను వెళ్ళవలసి వచ్చింది వాడి ఇంటికి, వెళ్ళాను. వెళితే వాడు భార్యని పిలిచి అన్నాడు, ఉత్తరాలు వచ్చాయా మీ నాన్నగారి దగ్గర నుంచి ఏమన్నా అన్నాడు. అంటే వాళ్ళ ఆవిడంది ఏం రాలేదంది, అంతే మొదలెట్టాడు. అవును ఎందుకు రాస్తాడు, కన్యాదానం చేసేసాడుగా, పడ్డానికి నేనున్నాను, బాగున్నావా బతికున్నావా ఎలా ఉన్నారు ఒక్క ఉత్తరం రాయడు అని ఇంకంతే అలా అలా లేచిపోతున్నాడు. ఆవిడ వచ్చింది చెప్పడం మర్చిపోయాను, ఉత్తరం అక్కడే ఉందండి అంటే. ఇప్పుడన్నాడు రోజు ఆ ఉత్తరం రాస్తాడు. నువ్వేమో పుట్టిల్లు 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 అంటుంటావు, అలాంటి దిక్కుమాలినారు కన్యాదానం ఎందుకు చేయాలి, తన ఇంట్లోనే పెట్టుకోపోయాడా ఏమిటి ఉత్తరాలు రోజును అని తిడుతున్నాడు. ఇదేట్లా వీడి అసలు ఈ మనిషిని ఏమనుకోవాలని నేను ఆశ్చర్యపోయాను. ఆశ్చర్యపోతే ఆవిడ వచ్చింది, అన్నయ్య గారు ఇవాళ ఎవరో ఆఫీస్లో దొరకకపోతే ఆయన ఇలాంటి మార్గాలు ఎంచుకుంటారండి. ఒక్కొక్క వాడు ఏమన్నాను వాడు దుందుమే కదా, అందుకని ఒక్కొక్కటి జీవితం అంత అందంగా ఉంటుంది, వాడి ప్రవృత్తి అంతే ఇంకా. అందుకని వాడు వచ్చి ఇన్ని మాటలు చెప్పి యువరాజ్య పట్టాభిషేకం చేశాయి, నీ భార్యలతో రమించు, నీ స్నేహితులకి కానుకలు ఇచ్చేసేయి. నువ్వు తాగున్నావు, పైగా భార్యలతో రమిస్తున్నావు, అందుకని ఇవాళ రాత్రికి వదిలేస్తున్నాను. ఎలాగో అలా కోపం కడుపులో పెట్టుకుని ఇక్కడ కూర్చుంటాను, రేపు పొద్దున్నే రా చంపాతలు మారేస్తాను నేను. ఏమిటో చాలా తేలిగ్గా, ఇవ్వండి మేస్తారు మీ బట్ట కుట్టేస్తానన్నట్టు చెప్పాడు వాడు. చెప్తే వాడన్నాడు, ఆ వచ్చినవాడు తక్కువవాడు ఏమిటి వాలి, వాడన్నాడు ఇవన్నీ విని, ఒరే నువ్వు నా గురించి ఏమంత బెంగపెట్టుకోక్కర్లేదురా, నేను తాగి ఉన్నా కూడా అది వీరరసం తాగిన వాడితో సమానం రా రా యుద్ధానికి అన్నాడు. భార్యలు వచ్చన్నారు పోనిద్దరు, వీళ్ళోళ్ళు పాపం అడ్డుపడి బా ఊరుకోండి 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 అని ఎదురెడుతుంటారు. ఆ కొప్పులు ఊడిపోతుంటాయి, వీళ్ళోళ్ళు తేరగా దొరుకుతారు, వీళ్ళని తోసేసి యుద్ధాలకు పోతుంటారు. అందుకని ఆ భార్యల్ని దోహేసి వాడు యుద్ధానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఇద్దరు కొట్టుకుంటున్నారు. ఆ ఇంద్రుడిచ్చినటువంటి మాల మెళ్ళో వేసుకుని ఆ వచ్చినటువంటి దుందుబిని ఆ తలకాయ మీద ఒక్క గుద్దు గుద్దాడు వాలి. అంతే, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ బీటలు ఇచ్చేసినట్టు వీడి ముక్కుల్లోంచి చెవుల్లోంచి నోట్లోంచి నెత్తురుగారి కింద పడిపోయాడు. అంత మాత్రానికి వాడు నరుపులు అరిచాడు. ఎందుకో వెంటనే వాలి లేచాడు, మళ్ళీ వాలిని పొడుస్తున్నాడు. పొడుస్తుంటే వాలి చూశాడు, పిడిగుద్దులతోటి మోచేతులతో కాళ్లతో పాదాలతో వాడికి ఎంత సరదాయో అనుకోకుండా వచ్చింది ఆహారం. వాడు వీడిని చావగొట్టేశాడు, వీడు చచ్చిపోయాడు కింద పడి. చచ్చిపోగానే వీడు ఊరుకుంటాడా, వీడికి అసలే దొరికినటువంటి ఆహారం ఇది. వాడు ఆ చచ్చిపోయిన శవాన్ని పైకెత్తాడు. పైకెత్తి తం తోలయిత్వాబాహుభ్యాం గత సత్వమచేతనం చిక్షేప బలవాన్ వాలి వేగే నైకేన యోజనం. గిర్ర 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 తిప్ప రాక్షసుడి శరీరాన్ని విసిరిశాడు. అది యోజనం అవతల దూరం నెత్తురు నోట్లోంచి ఇలా కారిపోతూ ఎర్రటి రక్తం కారిపోతుండగా శరీరం అలా గాల్లో యోజన దూరం ఎగురుకుంటూ ఎగురుకుంటూ వెళ్ళి ఆ విసరణంలో చూసుకోలేదు మతంగ మహర్షి ఆశ్రమం దగ్గర పడిపోయింది. పడిపోవడంలో ఆశ్రమం అంతా నెత్తురు పడింది. పడేటప్పటికి మహర్షి బయటికి వచ్చారు. ఎవడు రా ఒళ్ళు కొవ్వెక్కి దుందుబి కళేబరాన్ని ఇటు విసిరినవాడు దివ్య దృష్టితో చూశారు. కొడుకుని పెంచినట్టు పెంచాను రా ఈ ఆశ్రమాన్ని ఈ అరణ్యాన్ని. ఎవడో దౌర్భాగ్యుడు ఒక శరీరాన్ని విసిరాడు, నెత్తురంతా వచ్చి ఇక్కడ పడింది. ఎవడు ఆ శరీరాన్ని విసిరాడో ఆ దౌర్భాగ్యుడు ఇక్కడికి వస్తే వాడి తల వెయ్యి వ్రక్కలైపోతుందని ఆయన, వాడు మరణిస్తాడు అన్నాడు. అని వానరములకు వన్ డే నోటీస్ ఇచ్చాడు ఆయన. ఇక్కడ మీ అందరూ మీ చిత్తం వచ్చినట్టు తిరుగుతున్నారు, వాలికి సంబంధించిన ఎవడైనా సరే ఇక్కడ చెట్లని పాడి చేస్తూ తిరిగితే రేపటి తర్వాత వాళ్ళు మరణిస్తారని శపిస్తాను, శపించే లోపల మీ అంత మీరు ఖాళీ చేసి వెళ్ళిపోండి అన్నాడు. అలా శాపం ఇవ్వకముందే వానరులు అందరూ కట్టకట్టుకుని మలయ పర్వతాన్ని ఖాళీ చేసి పారిపోయారు వాలి దగ్గరికి. ఇదేమిట్రా మీ అందరు ఇక్కడికి వచ్చేసారు ఎందుకు మలయ పర్వతం మించి అన్నాడు ఆయన. అంటే ఋషి రాత్రి శపించారయ్యా, నువ్వు విసిరేసావు కదా ఆ దుందుబిని, వాడు వచ్చి ఆ రక్తం ఆశ్రమంలో పడిందన్నాడు. వీడు గబగబా బతిమాలుకుందామని వెళ్ళాడు. సాధారణంగా ఒక శాపం ఉంటే దాన్ని అనుగ్రహం కూడా చెప్తారు ఎలా విడిపడాలో, కానీ వీడిది ఎటువంటి స్వరూపమో ఆయన అన్నాడు చెయ్యి, ఇంకా శాపం అంతే అని తలుపేసుకుని లోపలికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే వీడికి ఉన్న అవకాశం ఏమిటి, ఇంకా వాడు ఎప్పుడా కొండ ఎక్కకూడదు, కొండ ఎక్కాడో చచ్చిపోతాడు వాలి. అందుకని ఆ వాలి ఎప్పుడు అటు తిరిగా కొండవంక కూడా చూడసం, అందుకని భయం. అందుకని ఈ బ్రహ్మాండంలో నేను బతకాలంటే ఈ కొండ మీద కూర్చోవాలి, అందుకని రామా నేను ఈ కొండ మీద ఉంటూ ఉంటాను. ఇంతకీ నేను ఎందుకు తీసుకొచ్చానో తెలుసా, అదిగో అక్కడ ఎదురుగుండా కనపడుతోందే పెద్ద తెల్లటి పర్వతం లాంటిది, అదే దుందుబి యొక్క కాయం. అస్థిపంజరం ఇప్పుడు అలా అయిపోయింది పర్వతంలాగా, చూసావా రెండు చూపించాను ఇప్పటికి. ఏమేం చూపించాను, వాడు ఆడుకునేటటువంటి పర్వతాలని చూపించాను రెండు, వాడు చంపినటువంటి విసిరేసినటువంటి దుందుబి కళేబరాన్ని చూపించాను, మళ్ళీ ఇంకొకటి కూడా చూపించాలి కానీ టైం అయింది కాబట్టి రేపు చూపిస్తాను అని వాక్కుల చేత చూపించేటటువంటి అదృష్టాన్ని రామాయణ ప్రవచనం చేసి మిగిలిన విషయాలు కూడా చెప్పగలిగేటటువంటి అదృష్టాన్ని ఈశ్వరుడు నాయందు కటాక్షించుగాక అని స్వామి పాదములు పట్టి ప్రార్థన చేస్తూ రామనామం చెప్పుకుని బయలుదేరదాం. కర్మనేత్రద్వయము చేతను కానరానిది రామనామము, ఆత్మతపమును సల్పు వారికి ఆత్మయజ్ఞము రామనామము, జానకీ హృత్కమల మందున అలరుచున్నది రామనామము,
చిత్తశాంతిని కలుగ చేసెడి చిత్ స్వరూపము రామనామము. సావు పుట్టుకలు లేని పరమ పదమై వెలయుచున్నది శ్రీరామనామము. చూపు మానసమొక్కటై చూడవలసినది శ్రీరామనామము. దూరదృష్టియు లేని వారికి దుర్లభము శ్రీరామనామము. వేదవాక్య ప్రమాణములచే అలరుచున్నది శ్రీరామనామము. శాంతి సత్య అహింస సమ్మేళనమే శ్రీరామనామము. దాసులను రక్షించ దయగల ధర్మనామము రామనామము. నాదమై బ్రహ్మాండమంతయు ఆవరించును రామనామము. రాక్షసులను తరిమి కొట్టిన నామమే శ్రీరామనామము. పరమపదమును చేరుటకు దారి చూపును రామనామము. తల్లి వలె రక్షించు సుజనుల నెల్ల కాలము రామనామము. శ్రీరామనామము రామనామము రమ్యమైనది రామనామము. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.